భాగవతము చతుర్థ స్కంధము ద్వితీయ భాగము చతుర్ముఖ బ్రహ్మ సరక సనందనాది ఋషులకు పరతత్వమును గుర్తి తెలుపుతూ వస్తూ ఉన్నాడు. దానిని తమ యందు నిక్షిప్తం చేసుకోగలిగితే సనక సనందనాదులు సృష్ట్యాంతము పరమాత్మతో కూడి పరమాత్మ యొక్క ప్రతిరూపాలుగా సృష్టిలో ఉండే నాలుగు వ్యూహాల్ని నిర్వర్తించగలుగుతారు. అందుచేత చతుర్ముఖ బ్రహ్మ సరక సనాతనలకు ఆ విధమైనటువంటి బోధ చేయడం జరిగింది. మనం ఉండటం, మనం నేనుగా ఉండటం, తెరుగుతూ ఉండటం, అటు పైన భావన చేయటం, అటు పైన పని చేయటం, నాలుగు స్థితుల్లో ఉంటూ ఉంటాం మనం. ఉండటం అనేది పగలు రాత్రి జరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉండటం అనేటువంటిది మెలకు వచ్చే దగ్గర నుంచి మళ్ళీ నిద్రలోకి వెళ్ళేంత వరకు ఉంటుంది. అటు పైన ఎరుక ఆధారంగా భావాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఆ భావాలను అనుసరించి పనులు చేసుకుంటూ ఉంటాం. నాలుగు స్థితుల్లో ఉంటుంది సృష్టి అంతా కూడా. ఆ నాలుగు స్థితుల్నే సనక సనందనాథులు అంటారు. వారు అందరి ఎందు పనిచేస్తారు, సృష్టి అందరి ఎందు పనిచేస్తారు. ఈ నాలుగింటినే మనం వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలని చెప్తూ ఉంటాం. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలుగా ఈ నాలుగిటినే చెప్తుంది. ఈ నాలుగిటినే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడిగా కూడా చెప్తూ ఉంటాం. ఈ నాలుగే నాలుగు కాలాలుగా మనకి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని చెప్తూ ఉంటారు. ఈ నాలుగు అంశాలనే మనకి తెలుపు నీలమైనటువంటి వర్ణం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఎరుపు, పసుపు, నీలము త్రిగుణములుగా చెప్తూ ఉంటారు, త్రిమూర్తులుగా చెప్తుంటారు. పరతత్వము అక్కడి నుంచి మహాశివుడు, విష్ణువు, బ్రహ్మదేవుడుగా చెప్తూ ఉంటారు. ఈ నాలుగు తత్వాలనే మళ్ళా పరము, ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులని చెప్తుంది. అంచేత ఇవి నాలుగుగా ఉంటూ ఉంటాయి సృష్టి ఉన్నంతకాలం. అంచేత సృష్టిలో మొట్టమొదటిగా విరాట్ పురుషుడు ఏర్పడినప్పుడు ఈ నాలుగు వ్యూహాలు ఆయన స్మరిస్తాడు. ఈ నాలుగు వ్యూహాల్లో చతుర్ముఖ బ్రహ్మ క్రియాశక్తికి అధిదేవతగా ఉంటాడు. అతనికి మూలమైనటువంటి మహావిష్ణువు జ్ఞానశక్తిగా ఉంటాడు. ఆ జ్ఞానశక్తికి మూలమైనటువంటి మహాదేవుడు ఇచ్ఛాశక్తిగా ఉంటాడు. ఇట్లా మన పురాణాలు చెప్పుకుంటూ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ మనం ఉన్నాం, మనకి ఇచ్చగలుగుతుంది. ఆ ఇచ్ఛ నిర్వర్తించుకునే జ్ఞానంతో మనకుండేటువంటి శక్తి సామర్థ్యాలు బట్టి మనం పనులు చేసుకుంటూ ఉంటాం. ఇట్లా నాలుగుగా ఉంటాం. ఈ నాలుగు తెలిస్తే వేదంలో చాలా విషయాలు తెలుస్తాయి. ఏదైనా ఈ నాలుగుగా చూడగలరు. చతుర్వర్గ ఫలం జ్ఞానం, కాలావస్థ చతుర్యుగ, చతుర్వర్ణ మయోలోక, తత్వం తత్వం సర్వం చతుర్ముఖాత్ అనేది యజమాస మహర్షి భారతంలో ఒక శ్లోకం ఇచ్చారు. ఈ నాలుగు విధాలుగా కనిపిస్తున్న దాన్ని మనం గమనించగలిగితే కొంతమందికి ఇచ్చలో లోపం ఉంటుంది, కొంతమంది జ్ఞానంలో లోపం ఉంటుంది, కొంతమంది క్రియలో లోపం ఉంటుంది. కానీ వీటన్నిటికీ మూలమైనటువంటి నేనున్నాననే తత్వంలో ఏ లోపం ఉంది, అక్కడి నుంచి దిగొచ్చేప్పుడు ఈ మూడు రకాల లోపాలు వస్తుంటాయి. సరైన సంకల్పాలు రావుకుంటున్నాం. సంకల్పం సరిగ్గా వచ్చినా తదనుగుణమైనటువంటి జ్ఞానం కలగదు. జ్ఞానం కలిగినా తదనుగుణమైనటువంటి సమర్థత చేయటానికి తెలిసి చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. జ్ఞానమున్నా కార్యము చేయలేని వారున్నారు. అలాగే చేయటం చేద్దాం కానీ తెలివి తక్కువ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. తెలియకపోయినా ఏదో ఒకటి చేసేట్టు ఉంటుంది. ఈ తెలియటం చేయడానికి మూలమైనటువంటి సంకల్పం ఉందే అది చాలా పవిత్రంగా ఉండాలి. అందుకే తన్మే మనస్సు శివ సంకల్పం వస్తువు అని ప్రార్థనలు పెట్టుకున్నాం. శివ సంకల్పం అంటే శుభ సంకల్పం మనకు కలగాలి అనేది భావన. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మీరంటే, ఒకటి సనక సనందనాథులు అంటే ఏమిటో తెలియకుండా సనక సనందనాథులకి బ్రహ్మదేవుడు చెప్పుకుంటున్నాడని చెప్తే ఉపయోగం? ఎవరి సనక సనందనాథులు? సృష్టిలో నాలుగు వ్యూహాలుగా ఉన్నటువంటి వారు సనక సనందనాథులు. సృష్టిలో నాలుగు వ్యూహాలుగా ఉన్న రమలో నేనున్నాను అనేటువంటి స్థితి నుంచి నేనున్నాననే అహంకార స్థితి, అటుపైన మన బుద్ధి, మన చిత్తము అంటారు, లేకపోతే మన మనస్సు, మన బుద్ధి, మనము, మనకు మూలమైనటువంటి ఈశ్వరుడు, ఇట్లా నాలుగు నాలుగు నాలుగుగా మనలోని ఈశ్వరుడు ఆధారంగా మనం ఉన్నాం. మన బుద్ధి మన బట్టే పనిచేస్తుంది, మన బుద్ధిని అనుసరించే మన కర్మగా ఈ నాలుగు రోజులు జరిగిపోతుంటాయి. అందుకనే మేడం బ్లావెట్స్కి మొట్టమొదటి జ్ఞానం అనేటువంటి విషయం గురించి వచ్చినప్పుడు పరమ గురువులు ఆ యంత్రం ఇచ్చి దాని మీద ధ్యానం చేసుకోమన్నారు. మనకి మన మాస్టర్ గారు ఆ యంత్రం ఇచ్చారు దీని మీద ధ్యానం చేసుకోవడానికి. దాని మొహం కూడా పడుకోకుండా, ఎందుకంటే మన బిజీలో మనం ఉంటాం కదా. ఏదైతే బ్లావెట్స్ కి మొత్తం విశ్వమంతా విపులంగా తెలిసేట్లుగా జ్ఞానాన్ని ఉన్నదో అదే ఆ యంత్రం. అందులో నాలుగు భుజాలు ఉంటాయి, నాలుగు భాగాలు ఉంటాయి. సంవత్సరం తీసుకున్నా నాలుగు భాగాలు ఉంటాయి కదా. మనకి ఉత్తరాయణం నుంచి అలా విశ్వోత్పుణ్యదినం దగ్గరికి వెళ్ళి మళ్ళీ దక్షిణానికి వచ్చి మళ్ళీ విశ్వోత్పుణ్యదినంకి వచ్చి మళ్ళీ ఉత్తరాయణకు వస్తూ ఉంటాం. ప్రతి 90 రోజులకి మనకి ఈక్వినాక్స్ సోల్స్టిస్ ఈక్వినాక్స్ సోల్స్టిస్ ఈక్వినాక్స్ సోల్స్టిస్గా నాలుగు వస్తాయి. అలాగే మనకి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు, అర్ధరాత్రి నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు నాలుగు భాగాల్లో. అలాగే మనకు మాసం కూడా నాలుగు భాగాల్లో, శుక్ల పాఠ్యం నుంచి అష్టమి వరకు, అటుపైన అష్టమి నుంచి పౌర్ణమి వరకు, అటుపైన పౌర్ణమి నుంచి కృష్ణాష్టమి వరకు, అక్కడి నుంచి మళ్ళీ అమావాస్య వరకు 7 రోజుల మధ్య మనకి జంక్షన్ పాయింట్ లాగా పౌర్ణమి, అమావాస్య, అష్టమి వస్తుంది. అది నాలుగు భాగాలు. సంవత్సరం నాలుగు భాగాలు, నెల నాలుగు భాగాలు, రోజు నాలుగు భాగాలు, మన జీవితం కూడా నాలుగు భాగాలే కదా. ఇప్పుడు ఎక్కువ మంది నాలుగో భాగాల్లో ఉన్నాం ఇక్కడున్న వాళ్ళందరూ, అంటే వృద్ధాప్యంలో ఉన్నామని అర్థం. మొత్తం మానవ జీవితాన్ని కలియుగంలో 84 సంవత్సరాలుగా చిత్రీకరిస్తారు. ఇంకా ఆ తర్వాత ఉన్నా కూడా వాడు వాడికే పనికిరాడు, అందరికీ బరువుగా ఉంటాడు. ఎక్కడో ఉంటారు బరువు లేని వాళ్ళు, అది ఇక్కడ ఎక్సెప్షనల్గా ఉంటారు. అందుకని 84 సంవత్సరాలు నాలుగు భాగాలు చేస్తే ప్రతి ఒక్క 21 సంవత్సరం 21, 42, 63, 84 ఇవి నోడల్ ఇయర్స్ చేస్తాం. అంచేతిలా మనకి నాలుగు నాలుగు నాలుగుగా కనిపిస్తాయి. ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళకి క్రియల లోపం, కొత్త జ్ఞానం తెలిసి క్రియ ఏమి అంతగా లేని వాళ్ళు ఎన్నో పనులు చేస్తారు కానీ జ్ఞానం ఉండదు ఉండదు కదా. అందుకనే కింద తరగతిలో చిట్ట చివరికి ఏం చెప్పారంటే, సాంఖ్యమును యోగమును రెండింటినీ సమన్వయించాలి. అంటే నీకు తెలిసిన జ్ఞానము, నువ్వు చేసిన పని, రెండు నీ జ్ఞానం ప్రకారం నీ పని ఉండాలి కదా. అది చెప్పినటువంటి వాడు కపిల మహర్షి. అది తృతీయ స్కంధం అంతా అదే భక్తి జ్ఞాన వైరాగ్య యోగములని చాలా వివరంగా చెప్పాడు. మనం చాలా వివరంగా చెప్పుకున్నాం కూడా తృతీయ స్కంధం. అందుచేత అలాంటి పరస్పరం ఒకదానితో ఒకటి అనుబంధం లేనటువంటి జ్ఞానం వల్ల కర్మ వల్ల ఉపయోగం ఎంతోమంది ఎన్నో చేస్తూ ఉంటారు కదా. దేవుడి పేరున దేవుడి పేరు వాళ్ళకే తెలియదు ఏం చేస్తారు, ఏదో తంతు చేసేస్తుంటారు, ఎక్కడెక్కడ తిరుగుతుంటారు, ఏదేదో చూసేస్తుంటారు, ఓసారా సంకలు కొట్టుకుంటారు. ఏమిటంటే దాన్ని ఎక్కడెక్కడో వెళ్ళొస్తాం కదా, వెళ్ళొచ్చినా నీళ్ళ మార్పు రావద్దు. ఓ పవిత్రమైన ప్రదేశానికి నువ్వు వెళ్ళొస్తే అది నిన్ను స్పృశిస్తే నువ్వు తిరిగి వచ్చేసరికి నీలో తేడా ఉండదు. ఏదో అదొక గొప్పగా తిరుగుతూ ఉంటాం మనం, మేము అక్కడికి వెళ్ళాం, మేము ఎక్కడికి వెళ్ళాం, మేము ఎన్నిసార్లు వెళ్ళాం, మేము ఎన్నిసార్లు వెళ్ళాం, ఎన్నిసార్లు వెళ్ళామని కాదు లెక్క, ఎంత వికాసం కలిగిందనేది కదా లెక్క. అంచేత ఉంది జ్ఞానం లేని కర్మలు. జ్ఞానులు ఉంటారు, వాళ్ళు ఏం చేయరు, అట్లా కూర్చుని కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. పండితులు బోళ్ళు చెప్తూ ఉంటారు, ఏం చేయరు, చేయించుకుంటూ ఉంటారు కదా. ఎంతోమంది చక్కగా అలంకరించుకుని మంచి వేషధారణ కలిగి ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాట్ ఈజ్ దేర్ డైలీ లైఫ్, వాళ్ళ నిత్య జీవితమే. నిత్య జీవితంలో వారి జీవితం యజ్ఞార్థమా, లేకపోతే ఇట్లా చెప్పుకుని ప్రపంచం చేత గొప్పవాడు అనిపించుకుంటూ సన్మానాలు చేయించుకుంటూ శాలవాలు కప్పించుకుంటూ తిరగడం? మనకి రెండు రకాలు కనిపిస్తాయి కదా. అలాగ మన దేశంలో ఇప్పుడు గుళ్ళన్నీ బిజీ. గత 30 ఏళ్ళలో చూస్తే ఇప్పుడు చాలా బిజీ మన గుళ్ళన్నీ, ఎందుకంటే మన దగ్గర విత్తనం చేరిపోయింది. ఇంకా ఎక్కడికైనా వెళ్ళగలరు, ఎన్ని చోటుకైనా వెళ్ళగలరు, ఎక్కడికైనా వెళ్ళొచ్చేయగలరు. వెళ్ళొచ్చావు బాగుంది, వెళ్ళిన వాడు తిరిగి వచ్చేప్పుడు తేడా ఉండదు. అదే మనం చెప్పినట్టు ఇక్కడ కూర్చుని మనం మనలో ఉండేటువంటి పరమహంస స్వరూపుడైనటువంటి శ్వాసను పట్టుకుని ఎలా ఊర్ధముఖంగా ఆ సమయం అంతా అలా వినియోగించామనుకో, చాలా పవిత్రీకరణ పడతాం. ఎందుకని మనని ముట్టుకోకుండా మనలో పనిచేసేటువంటిది శ్వాస. అది కదా చెప్తాం పరమహంస స్వరూపులకు నమస్కారం అని చెప్పాం కదా. అందరి జీవుల్లోకి ప్రవేశిస్తాడు, అందరికీ ప్రాణశక్తినిస్తాడు, అందరికీ ప్రచోదనం ఇస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు కదా. అలాంటి వాడితో కూర్చుంటే కూర్చోలేదు సార్, ఇది పెద్ద సమస్య. కూర్చోవడం సమస్య, ఎందుకంటే మనసులో రజస్సు సమస్యలు బాగా దట్టించి ఉంటే ఇక్కడ తిరుగుదామా, అక్కడ తిరుగుదామా, మరో చోటు తిరుగుదామా, ఇంకో చోటు తిరుగుదామా, అట్లా తిరిగి 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 శరీరం ఇంకా నేను తిరగలేను అన్నప్పుడు ఆపుతాడు. ఆపినప్పుడైనా చేయగలంటే చేయలేడు, ఎందుకంటే అలవాట్లేదు. మన చిన్నతనంలో అలవాటు చేయనివి ఒక 49 సంవత్సరాలు తర్వాత అలవాటు చేయను, ఎందుకంటే అప్పటికైనా వేరే అలవాట్లు ఏర్పడిపోయి కొత్త అలవాట్లు చాలా కష్టం. కొత్త పద్యం నేర్చుకోవాలని తెలుసా వయసు వచ్చిన దాకా, చిన్నప్పుడు నేర్చుకున్న పద్యాలే కొత్త పద్యం ఏది రాదు. ఎందుకు రాదంటే అలా తయారైపోతుంది. అందుచేత ఇక్కడ మనం 703లో ఉన్నాం, పేజీ 84. సాంఖ్యము యోగము అనబడు జ్ఞానకర్మల పరస్పర సమన్వయాత్మకమగు నీకు నమస్కారము అన్నాడు. అది దైవము జ్ఞానస్వరూపుడు క్రియాస్వరూపుడు కూడా. ఇక అట్లా హాయిగా మనసు మీద పడుకున్నట్టుగా ఉంటాడు అనుకో, మనం కొమ్మలు మనం పెట్టుకున్నాం కదా మనం. ఇప్పుడు విష్ణు ఉన్నాడు అట్లా మనసు మీద పడుకున్నట్టుగా ఉంటాడు కదా, శేషశయ్య. శివుడు ఉన్నాడు ఎక్కడ ఊరికి కూర్చున్నట్టుగా ఉంటుంది కదా. శివుడు అంటే మనలో ఉన్నటువంటి ఆత్మతత్వమే శివుడు. విష్ణు అంటే మనలో ఉన్న ప్రజ్ఞ విష్ణు. మనలో ప్రజ్ఞ బాగా పనిచేస్తుందంటే విష్ణు బాగా పనిచేస్తుంట. మనలో ప్రజ్ఞ అంతంత మాత్రంగా అనుకోండి, విష్ణు ఆరాధన చేయాలి. విష్ణు అన్నా అమ్మవారన్నా ఒకటే, విష్ణు వేరు అమ్మవారు వేరు అనుకోబోకండి. మనలో ఉండే ప్రజ్ఞే విష్ణు, మనమే శివుడు. శివోహం శివోహం అని కావాలని చదువుతాం కదా, చిదానంద రూప శివోహం శివోహం అని. నేను శివుడిని కానీ ఉత్త శివుడు కాదు, ప్రజ్ఞతో కూడిన శివుడు అంటే పార్వతితో కూడిన శివుడు, లేకపోతే శక్తితో కూడిన శివుడు, లేకపోతే విష్ణుమూర్తితో కూడిన శివుడు. అడగలే పర్లేదు. ఆ ప్రజ్ఞ నుంచి పుట్టుకొచ్చినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మ అంటే క్రియాశక్తి. నీకు నీ ప్రజ్ఞ బాగా ఉంటే నీలోంచి ఈ జ్ఞానశక్తిలోంచి క్రియాశక్తి, ఆ క్రియ ఆ జ్ఞానాన్ని అనుసరించేస్తుంది, ఆ జ్ఞానమేమో శివ సంకల్పాన్ని అనుసరించి ఉంటుంది. ఇది మనకున్న సమన్వయం. మనకేం తెలియదు కదా, ఏమో మూడు బొమ్మలు పెట్టుకుంటాం, మూడు రకాల ఫోటోలు పెట్టుకుంటాం, ఏదో కాసేపు దీనికి అభిషేకం ఉంటాం, కాసేపు దానికి సహస్రనామం ఉంటాం, లేకపోతే మళ్ళీ అమ్మవారి పూజలు కుంకుమ పసుపు కూడా చేసేస్తాం. ఈ తెలియక చేయటం వల్ల ఏం తెలియక చేయటం వల్ల ఏం లేదు, తెలిసి చేయకపోవటం కూడా ఏం లేదు, దానివల్ల ఏం లేదు. తెలిసి చేయని వాళ్ళంతా దెబ్బతిన్నారు, తెలియక చేయకపోవటం వల్ల ఉండేటువంటి వాళ్ళకి తెలుపుకుంటారు కదా. అందుచేత ఈ సాంఖ్యము యోగము అన్నప్పుడు జ్ఞానకర్మల పరస్పర సమన్వయాత్మకమగు నీకు నమస్కారము. ఈ రెండింటిని యోగము చేయు, యోగీశ్వరుల రూపమును దిగువచ్చు, నీకు నమస్కారము. అందుకనే శ్రీకృష్ణుడు అర్జునుడికి యోగి భవార్జున అంటాడు. యోగి భవార్జున అంటే నీకు తెలిసింది ప్రతి ఆచరించిన ప్రయత్నం, ఒక పక్క తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, రెండో పక్క ఆచరించడానికి ప్రయత్నం చేయి. ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు, రోజుకు ఒక కొత్త విషయం తెలుసుకోవచ్చుగా, చిన్న విషయమైనా రోజుకు ఒక కొత్త విషయం తెలుసుకోవచ్చు. ఈ తెలిసింది ఆచరణలోకి ఎట్లా తీసుకురావచ్చు అనేది ఆలోచించచ్చుగా. అలా చేయకపోతే మనిషికి వృద్ధి లేదు. ఎందుకంటే ఈ రెండు, ఈ జ్ఞానము ఈ క్రియ అనేటువంటి రెండు కూడా పక్షికి రెండు రెక్కలు లాంటివి, లేకపోతే ఈ రెండు బలంగా లేకపోతే పక్షి లేవలేదు. పక్షికి బలం జ్ఞానం నుంచి క్రియ నుంచి, అట్లా రెండు రెక్కల నుంచి. అలాగే మనకి జ్ఞానం బాగా సముపార్జించుకుంటూ ఉండాలి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాన ప్రమదితవ్యం అంటుంది మీద, అంటే బాగా నేర్చుకోవడం, ఎప్పుడు డీవియేట్ అయిపోక నేర్చుకోవడం నుంచి రోజు నేర్చుకుంటుంది. ఏదో ఒకటి నాలుగైదు పాయింట్లు, ఓ పాయింట్ ఆచరణలోకి పట్టుకొస్తాం. అలా కాలేదనుకో ఏమవుతుందంటే ఇట్లా వేదాంతులు తయారైపోతారు. పక్క ఏం చేయకుండా ప్రపంచం మీద అట్లా ఆధిపత్యం వాళ్ళకు ఉండేటువంటి మేధస్సుకు ఉండేటువంటి బలం చేత అట్లా ప్రపంచాన్ని మభ్యపెట్టేసి వాళ్ళు బతికిస్తూ ఉంటారు. లేదా ఈ మిగతా వాళ్ళంతా ఏదో కర్మిష్టి, ఆయన కర్మిష్టి అండి ఉంటారు. ఎందుకంటే ఎలాగే చేస్తుంటారు, ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఎన్నాళ్ళు పోయినట్టుగా ఉంటారు, ఎన్నాళ్ళు పోయినట్టుగా ఉంటారు. మీకు ఇదివరకు ఉపవాదం ఉపమానం కూడా చెప్పాం. ఈ రాధమాసంలో నేను సత్యబాబు మాస్ గారు కూర్చున్నప్పుడు ఈ సర్వీస్ సర్వీస్ అంటూ ఉంటాం కదా మనం. అప్పుడు సత్యబాబు అడిగాడు, ఇప్పుడు అంతా చాలా సర్వీస్ చేస్తారు కదా ఈ ఎదురుగుండా ఉండే హాస్పిటల్, వాళ్ళకి పరిపూర్ణత కలుగుతుంది అంటే కలగదని చెప్తారు. ఎందుకు కలగదని అడిగాడు. అయితే జ్ఞానం ఏది, జ్ఞానం లేని కర్మ వల్ల ఏం రాదు, కర్మతో సంధింపని జ్ఞానం వల్ల ఏం రాదు. దోశలు ఎంత బాగా వేస్తో మనకు తెలుసండి, వెయ్యం దోశ రాదు చేతులకు వస్తుందా, దోశలు బాగా వేయగలం మనకు తెలుసు, కానీ మనం వెయ్యం వేయకపోతే దోశ రాదు కదా. దోశలు వేసేస్తాం ఎలా వేయాలో తెలియదు, ఎవడు తింటాడు అది, అంత సులభంగా అర్థం చేసుకుంటాం. తెలిసి చేయటం లేదా చేస్తూ తెలుసుకో, చేస్తూ తెలుసుకున్నా ఉండాలి, తెలుసుకుంటూ చేస్తూనే ఉండాలి, లేకపోతే ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే. అది ఇక్కడ చెప్తున్నారు. దీని మీద బ్లవెట్స్కి మన దేశంలో ఉండేటువంటి జ్ఞానానికి మ్యాక్సిమలర్ చేసినటువంటి అపచారం ఆవిడ ఒక 200-300 పేజీలు రాశారు. ఈ మ్యాక్స్ మిల్లర్ చాలా గొప్పవాడుగా మన వాడు, ఆయన పేరు భవనాలు కూడా కట్టేసుకుని ఆయన వల్లే మన వేదాలన్నీ ఇంగ్లీష్లోకి వచ్చేసినాయి, జర్మన్లోకి వచ్చేసినాయి, ఆయన చాలా మహాత్ములు ఇది అని చెప్పుకుంటారు. ఆయన చాలా అపచారం చేశాడు మన వేద విషయం అని చెప్పుకొస్తారు. అది మాస్టర్ గారు ఇక్కడ ఉదంగించారు. ఇది కింద తరగతిలో చెప్పడానికి టైం లేక అక్కడికి ఆపేశాను. సాంఖ్యం అనగా జ్ఞానము, యోగం అనగా దానిని కర్మతో యోగించుట. ఈ రెండింటినీ ఉపయోగింపని వారికి యోగము లేదు. నీకు తెలిసినటువంటిది నువ్వు నిర్వర్తించకపోతే నీకు యోగం. తెలిసింది ఎప్పటికప్పుడు ఆచరణలోకి పట్టుకురావటం అనేది ముఖ్యం. నీకు తెలుసుకోవటం అనేటువంటిది ముఖ్యం. జిజ్ఞాసు అనేటువంటి వాడు ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. తెలిసింది ఆచరణలోకి పట్టుకొచ్చుకుంటూ ఉండాలి. అలా చేస్తుంటే వాడికి యోగం, మిగతా వాళ్ళకి యోగం లేదు. ఈ రెండింటినీ యోగింపని వారికి యోగం లేదు. సాంఖ్యము యోగము అని వారిని వేరువేరుగా చెప్పువారు పిల్లకాయలు అన్నారు. సాంఖ్యము యోగము వేరువేరుగా చెప్పువారు పిల్లకాయలు, తెలిసిన వారు అట్లు చెప్పరు అని కృష్ణుడు భగవద్గీతలో హెచ్చరించాను. దీనిని గ్రహింపక ప్రాచీన భారతీయ తత్వ వాంగ్మయమునంతటిని జ్ఞానకాండము కర్మకాండము అని విభజించు వారు పండితులైనను అజ్ఞాన పీడితులు అని రాశారు మాస్టర్. ఇది తెలియక భారతీయ వాంగ్మయమునంతటిని జ్ఞానకాండము కర్మకాండము అని విభజించు వారు పండితులైనను అజ్ఞాన పీడితులు. వేదము కర్మకాండమని, ఉపనిషత్తులు జ్ఞానకాండమని ఏమేమో ప్రేలుచుందురు. ఈ బోధనను పాశ్చాత్య పండితులకు కూడా మన వారు కల్పించటచే వారిలో ఒక విధ్వంసాత్మకమైన వాదము చెలరేగినది. బ్రాహ్మణులు అర్థము లేని కర్మకాండలను పెంచి వేదములు రచించరని. బ్రాహ్మణులు అర్థము లేని కర్మకాండలను పెంచి వేదములు రచించరనియు. కొంతకాలమునకు క్షత్రియులు విప్లవాత్మకముగా జ్ఞానకాండము నేర్పరుచుకుని ఉపనిషత్ వాంగ్మయమును సృష్టించరనియు. పాశ్చాత్య పండితులలో ఒక అంధ పరంపర నేర్పరిచిది. దానితో వేదములు అనాగరిక జాతి చెప్పిన కర్మపరములైన స్తోత్రములైన అభిప్రాయం ప్రబలినది. ఈ అంధ మార్గములకు మూల పురుషుడు మ్యాక్స్ మిల్లర్. ఈ అంధ మార్గములకు మూల పురుషుడు మ్యాక్స్ మిల్లర్. మన పండితులందరూ ఆయనకి దాసవాలంటుంటారు. బ్లాబెట్స్కి 100 పేజీలు రాసింది ఐసీసార్ వీళ్ళలో. ఈయనకి తెలియక ఈయనకు ఉండే ప్రాచుర్యం చేత పబ్లిసిటీ ఉన్నవాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రజలంతా అదే నమ్ముతారు కదా. బాగా పాపులర్ అనుకోండి, మనం ఏం చెప్తే అది కొంతకాలం నమ్ముతారు అందరూ. అంచేత ఈ అంధ మార్గానికి మూల పురుషుడు మ్యాక్స్ మిల్లర్. అతని అనుయాయులు మెక్డొనాల్డ్, కీత్, గ్రిఫిత్ మొదలగు వారు ఈ అజ్ఞానం నుండి మొదలుగా మరల ప్రపంచంలో వేదరహస్యముల ఎడల కన్ను తెరిపించిన వారు మేడం బ్లావిట్స్కి, యానీ బిసెంట్ అండ్ సర్ జాన్ వుడ్రాఫ్. మనకి సర్పెంట్ పవర్ అని ఒక ఆయన రాశారు, సర్ జాన్ వుడ్రాఫ్ అని. ఆయన ఆంగ్లేయుడు, కష్టపడి మన దంతశాస్త్రం అంతా సాధన చేసి మనలో ఉండే షట్చక్రములన్నీ కూడా చక్కగా దర్శించి మన పుస్తకం రచించారు, కుండలిని శక్తిని. అలాగే యానీ బిసెంట్, బ్లావిట్స్కి వీరిద్దరూ వేద వాంగ్మయంలో ఉండే తాళం చెవులు తీసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, వేదాంగములు తెలియకుండా వేదం గురించి చదువుకోకూడదు. ఎందుకంటే మనకి ఏ సబ్జెక్ట్ చదువుకోవాలన్నా దానికి ఉండేటువంటి కీవర్డ్స్, కొన్ని టర్మ్స్ ఉంటాయి. అవి తెలియకుండా మనం నేర్చుకున్నాం అనుకోండి, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. వేదానికి శిక్ష, నిరుక్తము, జ్యోతిషము, కల్పము, ఛందస్సు, వ్యాకరణము, ఆ రంగాలు ఉన్నాయి. ఈ ఆ రంగాలు తెలియకుండా నాకు వేదం తెలుసుకున్నారంటే వాడి గురికే అట్లా గట్టిగా చదవటం తెలుస్తాం. ఇంకేంది ఇట్లా గట్టిగా చదివి ఇట్లా చేతులు పెడుతుంటారు కదా సంభావన. నిజంగా వేదం తెలిసిన వాడు ఇట్లా చేయబెట్టినారు. ఎందుకని అందులో ఏం చెప్పారో వాడు తెలియదు. ఇవి మ్యాక్స్ మిల్లర్ గారు రాసిన వాటి గురించి ఆవిడ బ్లావెట్స్కి చీరేస్తుంది. ఐసీస్ అనుగుణంలో మనకు ఉంటుంది ఇప్పుడు శ్రీ సూక్తులు అష్టదాయుష గోదాయి ధనదాయి మహాధనే. వీళ్ళంతా చాలా ప్రిమిటివ్ కమ్యూనిటీస్, అందుకని గుర్రాలు అడిగేవారు రాజులందరూ, గుర్ర సైన్యం సైన్యం కోసం గుర్రాలు అడిగేవారు. ఈ తిండి పాలు ఉంటే బాగుంటుందని చెప్పి గోవులు అడిగేవారు. ఆవులు గోవులు అడగడం తప్ప ఈ ప్రార్థనలో ఏమీ లేవని రాసిందండి. మన వాళ్ళు అట్లాగే అనుకుంటారు, ఎందుకంటే అశ్వం అంటే గుర్రం, అశ్వదాయి అంటే గుర్రాలు ఇచ్చేది, గోదాయి అంటే గోవుల్ని ఇచ్చేది, తినటానికి గుర్రము తాగటానికి పాలు అడుగుతున్నట్టుగా ఉంటుంది, ధనం ఇచ్చేది. ఇదే అశ్వం అంటే నీకు ముందు వేదార్థం తెలియదు. అశ్వం అంటే ప్రాణం, అశ్వం అంటే కిరణం. అశ్వ అనే పదంలో నిరుక్తం అప్లై చేస్తే ఆ అశ్వ అంటే భవిష్యత్తు భూతము కానిది అని వర్తమానము. నీకేం తెలియదు, వర్తమానంలో మనకు వచ్చేటువంటి కిరణం ఏదైతే ఉంటుందో అది ప్రాణస్వరూపంగా మనం మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మనం ప్రాణం బాగుంటేనే కదా అనుకోలేదు. గోవు అంటే మనలో స్రవించేటువంటి గ్రంథులన్నీ గోవులే. కొన్ని బయట స్రవిస్తాయి, కొన్ని లోపల స్రవిస్తాయి. లోపల స్రవించే మన షట్చక్రాల్లో చెప్పుకుంటూ ఉంటాం. మన గురించి షట్చక్రాల వరకు ముందు పరిచయం చేస్తారు, కానీ దేహంలో 72 కేంద్రాలు ఉన్నాయి స్రవించేవి. పరమ గురు జ్వాలాగురుడు ఆయన పుస్తకాలు రాశారు. ఓకే, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తా అనుకోపోకండి, దేహం కన్నా మించిన గోవు లేదు, ఎన్ని రకాలుగా స్రవిస్తుందో. అందుచేత నాలో ఉండేటువంటి ప్రజ్ఞాపరమైన గ్రంథులు శ్రవించినాయి అనుకోండి, దివ్యానుభూతులన్నీ ఉంటాయి. అలాగే ప్రాణము, నీలో ఉండేటువంటి పంచప్రాణములు చక్కగా పనిచేస్తున్నారనుకో, నువ్వు దృఢంగా పనిచేసుకోవాలి కదా. ధనం అంటే అర్థం ఏంటి? ధనం అంటే ధనమగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు, ధనమింద్రో బృహస్పతి. అలా ఉంది ధనం. బృహస్పతి ధనంట అంటే నీకు ఎంత వికాసం కలిగితే అంత నువ్వు ధనవంతుడు. ఇంద్రుడు అంటే నీలో ఉండేటువంటి నిర్వహణ శక్తి, అది ధనం. ఏ నిర్వహణ శక్తి లేనివాడు ఏముందని ఇట్లా పట్టుంటాడు అంతే. అగ్ని ధనం, వాయు ధనం, నీరు ధనం, అమృతం ధనం, ఇట్లా చాలా చెప్పారు అందులో. అందుకని ధనం అంటే మనకి ఎంతసేపు రూపాయి నోట్లు, ఎలాగే డాలర్లు. ఇలా అలవా ఇలా అవగాహన ఎందుకు వస్తుంది మనకి? వాడు దేని ఉద్దేశించి అక్కడ చెప్పాడో మనకు తెలియదు కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బుక్ తీసి చూసామనుకోండి, మనకి ఏమర్థం అవుతుంది? అంకెలు ఉంటాయి కొన్ని, అక్షరాలు ఉంటాయి కొన్ని. మనకు అక్షరాలు వస్తే అంకెలు వచ్చు, చాలా అర్థమైపోతుంది. ఒక కెమిస్ట్రీ బుక్ తీసామనుకోండి, ఆ కెమిస్ట్రీలో బోల్డ్ సింబల్స్ ఇస్తాడు కదా, ఏం తెలుస్తుంది మనకి? వాడు పి అంటాడు, మాకేం తెలియదు పి అంటే. కే అంటాడు, హెచ్ అంటాడు, హెచ్ టూఓ, అదొకటే తెలుసు మనకి. ఇంకా చిన్నప్పుడు నేర్చుకోవడం అదొకటే కదా మనకి కెమిస్ట్రీ, మనకి ఏం తెలుసు. ఇట్లా రకరకాలుగా మనకి సంకేతార్థాలతో మామూలు శాస్త్రాలలో ఉన్నప్పుడు వేదం అన్ని అద్భుతమైన సంకేతాలతో. ఇప్పుడు సర్పం అనుకోండి, అది కాలానికి ప్రతీక, కాలానికి ప్రతీక. ఓ సర్పం వచ్చిందంటే ఒక కథలో ఇక్కడి నుంచి కథ మారుతుంది అని అర్థం. మీకు ఏదైనా కథ తీసుకుంటే పురాణాల్లో ఆ కథలో సర్పం కనిపించిందంటే ఆ రోజు నుంచి కథ మారుతుంది, మీకు కనిపించినా అంతే కథ మారుతుంది. ఎందుకంటే కాలస్వరూపం సార్. అలాగే అన్ని సర్పాలు కాదు, కానీ కొన్ని సర్పాలు పులుసులు వేస్తూ ఉంటాయి కదా. పులుసులంటే సర్పం మీద పులుసులు ఉంటాయి, మనం చూడటానికి భయంగా చూడాలి, టీవీల్లో చూడొచ్చు. ఆ పులుసులన్నీ కూడా సంఘటన లాంటివి, సంఘటనలు బోల్డ్ అవుతూ ఉంటాయండి మనకి కదా. ఓ 10 ఏళ్లలో ఎన్ని సంఘటనలైనాయి, ఒక 7 ఏళ్లలో ఎన్ని సంఘటనలైనా చెప్పండి. ఓ 7 ఇయర్స్ ఓ సైకిల్ అని చెప్తూ ఉంటాం కదా. 7 ఏళ్లలో ఎన్ని సంఘటనలైనాయి, అవన్నీ శుభ్రంగా పులుసు వదిలేసినట్టు వదిలేస్తుంది సరే సర్పం. పులుసు వదిలేసినట్టుగా ప్రతి 7 ఏళ్లకే వదిలేస్తుంది. మనం ఎప్పుడో ఎవడో చేసేలా గుర్తుపెట్టి తీర్పు తెచ్చుకుంటూ ఉంటాం కదా. కాలం అలా ముందుకు సాగేదే కాలం, ముందుకు సాగి ఎప్పుడూ వసించి ఉండేటువంటిది కాబట్టి దానికి వాసుకి అని పేరుటండి. ఇది ఎప్పుడు సాగుతూనే ఉంటుంది సర్పల్లాగా, దానికేమంటాం అని అది పైన పురుషుల్లాగా ఉంటాయి. పురుషులు ఊడిపోతుంటే పాము సాగిపోతూ ఉంటుంది. ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద పాము పురుషులు ఉంటే అది తెచ్చి మనం పవిత్రంగా తీసుకుంటాం. ఎందుకు పవిత్రం తెలుసా? ఒక యోగి వదిలినట్టుగా ఒక సర్పం తన శరీరం అట్లా వదిలేస్తుంది. అందుకనే యోగి స్వచ్ఛందంగా శరీరం వదిలేస్తే దాని సమాధి కట్టి దాన్ని పూజ చేసుకుంటుంటారు. దాని తరంగాలు మనకి స్పృశించాలనే ఉద్దేశంతో అందుచేత ఇలా మనకి ఎన్ని ఉన్నాయో, నాగం ఉంది, సర్పం ఉంది. ఏమి నాగం? నాగము అంటే నా అగము, గా అంటే కదలిక, అగము అంటే కదలిక లేనిది అని అర్థం. నా అగము కదలిక లేనట్టుగా ఉంటుంది, కదులుతూ ఉంటుంది. కదలిక లేనట్టుగా ఉంటుంది, కదులుతూ ఉంటుంది, అది నాగం. నాకు తెలియదు కదులుతున్నట్టుందా? ఇది భూమి కదులుతుందో మనకు తెలుస్తుందా? ఓ జెట్ విమానం కదా స్పీడ్గా తిరుగుతుంది, మనకు తెలుస్తుందా? కదులుతున్నట్టు అనిపిస్తుందా? అలానే కదలటం లేదా? కదులుతుంది కానీ కదులుతున్నట్టు తెలియదు, అది నాగం అంటే. కాలం కూడా అంతే అయిపోతుంది. రాబోయే కాలం అవసరం తెలియదు కదా. ఆ రాబోయే కాలం అది అదే చివరికి మిగులుతుంది, ఇంకేం మిగలదుట. చివరికి మిగిలేదు కాలమే, మనం కూడా కాదు. ఈ జీవులు కూడా ఎందులోంచి వచ్చారో అందులో వెళ్ళిపోతారు, మిగిలేదు కాలమే. అందుకే ఆయనకి శేషుడని పేరు. శేషుడు అంటే అర్థం ఏంటంటే మిగిలినవాడు అని అర్థం. వాడు కూడా మిగులుతాట, దాని మీద పడుకుని ఉంటాటండి ఆయన. ఇలాంటి సంకేతాలు ఉన్నప్పుడు నీకేమర్థమైందని? నీకు శేషుడు తెలియదు, శేషుడి మీద పడుకోవడం అంటే తెలియదు, వాసుకు తెలియదు. ఆ వాసుకు ఎందుకు శివుడు చుట్టూ మెడ చుట్టుందో తెలియదు. నీకేం తెలుసు? తెలుసుకున్నాను ఉద్దేశం ఏది? నిల్లు. ఇప్పటికే మనం మహాభక్తులు అనుకుంటాం, ఫేస్బుక్ తిరుగుతూ ఉంటాం కదా. మన ఫేసే పెద్ద బుక్ ఏది. ఇట్ కీప్స్ ఆన్ గివింగ్ ఇండికేషన్ హౌ ఇగ్నోరెంట్ వీఆర్ కదా. అంచేత మరి వేదంలో చెప్పినట్లు ఆ సంకేతాలను అర్థం చేసుకుని సింబాలిజం ఆఫ్ వేదాస్ అని చెప్పి ఎన్ని ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు మాస్టర్. ఎందుకని ఆయన కొన్ని తాళించలు ఉన్నాయని దగ్గర. జ్యోతిషం తాళించని, నిరుక్తం తాళించని, ఛందస్సు తాళించని, కల్పం తాళించని, ఏ తాళించేవో లేకుండా ఏం చేస్తారు? మేడం లావెట్సీ దగ్గర కూడా నాలుగు తాళించేవులు ఉన్నాయి, మాస్టర్ దగ్గర నాలుగు తాళించేవులు ఉన్నాయి. తాళంచెవులు ఉండేవాడు తలుపులు తీసుకెళ్తాడు, కానీ మిగతా వాడంతా చుట్టూ బయట ఎక్కడ తిరుగుతూ ఉంటాడు అంతే. అందుచేత ఆయన పెద్దగా అంటే మాస్టర్ చాలా కోపం వీళ్ళందరంటే, మన పండితులనే చాలా కోపం. ఎందుకంటే ఏం తెలియకుండా అజ్ఞానాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు, బాగా తప్పుదారి పట్టించేస్తుంటారు అందరినీ, తప్పుదారి పట్టించేస్తుంది. ఇంత భగవద్గీత ఇన్ని శ్లోకాలు చదువుకుంటే ఇంత పుణ్యం రాసేవాళ్ళు మూర్ఖులు అంటారా లేకపోతే జ్ఞానులు అంటారా? భగవద్గీత ఏం చెప్తుంది? నిష్కామ కర్మయోగం చెప్తుంది కదా, కర్మఫల త్యాగం చెప్తుంది. పనిచేయరా, ఫలితంతో నీకు సంబంధం లేదని చెప్పే గ్రంథం మీద ఇన్ని శ్లోకాలు చదివితే నీ ఫలాలు వస్తాయండి దానికి అర్థం. అట్లా మనకి ఎన్ని ఉంటాయో నేను వింటూ ఉంటా, అప్పుడప్పుడు కొంచెం దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఈ బిల్వదలంట శివుడి మీద ఇలా పెడితే జ్ఞానంట, ఇలా పెడితే ధనంట, ఇది అనే పాల్సింది. శివ సాన్నిధ్యం కోసం నువ్వు చేయాల్సిన ప్రయత్నానికి నువ్వు ప్రోత్సహించకుండా ఇలా పెడితే నీకు విద్యలు వస్తాయి, ఇలా పెడితే నీకు డబ్బు వస్తుంది, పాలు పోస్తే ఇది వస్తుంది, పెరుగు పోస్తే ఇది వస్తుంది, ఇదే ఏది భగవంతుడు వద్దని చెప్పాడో భగవద్గీతలో అవే నేర్పుతుంటారు. అక్కడికి వెళ్ళి ఆ గుళ్ళో ఎన్నిసార్లు తిరిగితే ఇంత వస్తుంది లప్ప, వచ్చేస్తుందండి అట్లా ఇక్కడి నుంచి వస్తుంది కదా. ఈ ఫలితాలు చుట్టూ తిరుగుతూ భక్తి ఏంటండి నా బొందా? అదే భక్తి. భక్తి అంటే భగవంతులతో కూడి ఉంటానని చేసే ప్రయత్నం. దానికి ఆయన చక్కగా చెప్పేశాడు. ఏమన్నాడు? అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి. అద్భుతమైన శ్లోకాలు అవి. కర్మఫలం ఆశించకుండా నువ్వు చేయాల్సిన పని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండరా. వాడు సన్యాసి, వాడు యోగి అని చెప్పాడు 5వ అధ్యాయంలో. ఎవడు యోగి అంటే కర్మఫలాలలో వాడు ఎప్పుడు వాడు చేయాల్సిన పని వాడు చేస్తూనే ఉంటాడు. కార్యం కర్మ, కార్యం కర్మ అంటే చేయవలసిన పనే చేయాలి, మిగతా పిచ్చి పిచ్చి పనులను చేయడం కాదు. ఈ చేయవలసిన పనేనా? చేయవలసిన పని అయితే కష్టమైనా నష్టమైనా సౌకర్యమైనా లాభమైనా నష్టమైనా చేయాల్సిందే, అసౌకర్యమైనా చేయాల్సిందే. అది కార్యం కర్మ కరోతి. అనాశ్రిత కర్మ ఫలం. ఇలా పనిచేసేవాడు యోగి, అలా ఫలాల పక్క చూడనివాడు సన్యాసి అన్నాడు. సన్యాసి అంటే ఊరికే బట్టలు మార్చుకుంటే సన్యాసం కాదు, గడ్డ మెచ్చుకుంటే సన్యాసం కాదు. సన్యాసి అంటే చేస్తున్న పనుల యొక్క ఫలితాలని దాని దృష్టి అసలు దాని వైరే ఉండని వాడు సన్యాసి. నేను ఎంచి ఎంత పుట్టినా అది నీకేం సంబంధం లేదు, అందరి కోసం పుట్టిందంటే నీ దాన్ని పని చేసుకుంటా కదా. అనాశ్రిత కర్మఫలం అంటే నీకు దగ్గర చేరినటువంటిది ఉంటాయే వాటి మీద నువ్వు బాలిపోకుండా నువ్వు చేయాల్సిన పని చేస్తున్నావు. మామూలుగా ఇన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుని ఇన్ని ఇల్లు కట్టుకుని అన్ని పొలాలు కొనుక్కుంటే మనం సేఫ్ అనుకుంటాం. ఇక నెవర్ బీ సేఫ్ దట్. అది కాదు నేను రక్షించాను. ఏ నేను రక్షిస్తుంటే నువ్వు చేసే పని రక్షి, నువ్వు చేసే కర్మలో ఉండేటువంటి ధర్మమే నేను రక్షిస్తుంది. ఇంకేం రక్షిస్తుంది? నథింగ్ ఎల్స్. అందుచేత ఈ పిచ్చి పిచ్చిగా మనకి అంటే కలియుగంలేండి, మరి పైగా మనం ఏదైనా పాశ్చాత్యులు అందిస్తే అది మనకి ఎక్కువ విలువ కదా. మన పట్టుకుపోయి మన వాళ్ళు ఇక్కడ ప్రకృతి మనకు ఉండేది నేచర్ ప్యూర్ హాస్పిటల్ అండి, వాళ్ళందరూ 2 రూపాయలకి ఇచ్చేవారు యోగాసన పుస్తకాలు. ఎట్లా వేసుకోవాలో దీనివల్ల ఏమి శరీరానికి మనకి చుడు వస్తుందో, ఇదే 2 రూపాయల బుక్. వాడు అక్కడ పాశ్చాత్య దేశంలో మంచి ఆడపిల్ల బొమ్మతో ఆసనాలు వేసి మంచి ఆర్ట్ పేపర్ మీద ఇంతలాగా బౌండ్ బుక్ పెట్టి 1500 అంటాడు. ఎయిర్పోర్ట్లో అమ్ముతూ ఉంటారు. యోగా అంటాడు, యోగా వాటికి ఆయన దర్శనాలతో యోగా అని పెట్టగానే మనవాడు ఎలా 4 బయట పెట్టేసి సొంగలు కరుస్తూ కొనుక్కుంటాడు. ఇప్పుడు 2 రూపాయలు దొరికింది ఈ యోగా హాస్పిటల్ వెళ్దామంటే 2 రూపాయలు బుక్ సార్. అసలు 2 రూపాయల బుక్ ఏంటి, ఇట్లా ఒక చిత్రపటం చేసేవారు అది దగ్గర పెట్టుకుని దాని ప్రకారం వేసుకుంటూ ఉండడం బాగుంటుంది. సరే ఎందుకు ఇవన్నీ మనకి? ఇట్లా మనం తెలియకుండా చాలా ఏదో ఒక రకమైనటువంటి అజ్ఞానంలో పడి బయటకు చేసామనుకుంటున్నాం. అది ఎప్పుడో డిస్కార్డెడ్ ఇవ్వాలి, అక్కడ వెళ్ళిపోతుంది, అందులో కూర్చుని వెళ్ళిపోతుంది, 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 ఇంకేముంది అక్కడికి వెళ్ళింది అక్కడే ఉంటుంది కదా. మనం రాత్రి ఇక ట్రైన్ ఎక్కి పడుకున్నాం అనుకోండి, పొద్దున్న లేచి ఎక్కడ ఎక్కడికి వచ్చామని చూస్తే అక్కడే ఉన్నాం అనుకోండి, ఎట్లా ఉంటుంది కదా. మాకు జరిగింది ఎలాంటిదండి, మాకు అలా జరిగిన కోడారికి ఎక్కి పడుకునేవాడు ఒక భోగిలో. ఎందుకంటే ఆ భోగి తీసుకెళ్ళి ఆ భువనేశ్వరం నుంచి వచ్చే ట్రైన్కి అటాచ్ చేస్తే అది పొద్దున్నే బెదవాళ్ళలో దిగుతున్నాం. సరే రాత్రి పడుకున్నాం, పొద్దున్నే లేచి చూస్తే అక్కడే ఉన్నామండి, ఎక్కడ విశాఖపట్నంలో సైడ్ ప్లాట్ఫామ్ మీదే ఉన్నాం. ఇదేంటి అంటే అసలు ఆ ట్రైన్ రాలేదురా, దీన్ని పట్టుకెళ్ళలేదురా, సరే 10 అయిపోయింది మా ప్రయాణం అని ఇంటికి వచ్చేసాం అని చెప్పి అలా ఉంటాయి మనం చూసాం. ఇప్పుడు ఎన్ని విష్ణు సహస్రనామాలు చదువుతుంది లాభం, ఎన్ని రుద్ర సహస్రనామాలు చదువుతుంది లాభం తెలియకుండా చేస్తాం కదా. అందుకే పాప ఆయన పాడాడు జాగ్రత్తస్వామి, తెలిసి రామచంద్రం చేయడం మీద దుంపదా. రాముడు ఎవడో తెలియకుండా రామచంద్రం ఏంటి తెలియదు రాముడంటే. అలాగే భగవంతుడు అంటే ఏమిటో తెలియకుండా భగవంతుడి గురించి ఆరాధన ఏమిటండి, ఎన్ని చెప్తున్నాడు చతుర్ముఖ బ్రహ్మ, మనకేం తెలుసు? మనం అనుకున్నది ఏదో భగవంతుడు అనుకుంటూ ఉన్నాం కదా. అందుచేత ఈ అజ్ఞానం నుండి మొదటగా మరల ప్రపంచములకు వేదరహస్యముల ఎడల కన్నులు తెరిపించిన వారు చదివేశారు. అది భారతీయుల్లో అరవింద యోగేంద్రుడు లోకములకు మరల సరి అయిన దర్శనం ఇచ్చాను. మహర్షి చాలా రెస్పెక్ట్ అరవింద మహర్షి, ఎందుకంటే మళ్ళీ తను క్షుణ్ణంగా తపస్సు చేసి అందులో ఉన్న విషయాలని గ్రహించి తదనుగుణంగా రాశారు ఆయన సాహిత్య కథంతో. మరి ఆయన అట్లాగే దాన్ని విపులీకరించారు వేదంలో ఉండేటువంటి ఆ అంశాన్ని. అంతేకాక ఇది యోగేంద్రుడు, భారతము మున్నగు ఇతిహాస పురాణముల కథలు కూడా వేద సమన్వయములనే ప్రతిపాదించుతున్నవి. ఉపదేశించుటకై జన్మాంతము సాధించి సావిత్రి అని పవిత్ర గ్రంథమును అందించాను. ఎవరు? అరవింద మహర్షి. అది ఆంగ్లము దర్శింపబడిన ఋగ్వేద భాగమని నిస్సంశయముగా చెప్పవచ్చున్నాము. అంటే ఆయన దర్శనం చాలా తపస్సు చేసి ఆ విషయాల మీద తమకు భాషించిన తర్వాత దాన్ని ఆయన రచించి ఇచ్చారు. ఒక ఆయన మన ఊళ్ళో అరవింద మహర్షి అంటే చాలా ఇష్టమైన ఆయన వెళ్ళిపోయారు. వాళ్ళ ఆయన అనుయాయి అంటే మదర్ అక్కడ ఉండేవారు. సో వెళ్తే మదర్ దర్శనం కాలేదు, తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేది మాస్టర్ గారు తెలుసు అతనికి. మాస్టర్ గారితో మాట్లాడుతూ ఇలా వెళ్ళాను దర్శనం చేసుకున్నాను, అమ్మ దర్శనం కాలేదు అన్నారు. అంటే మళ్ళీ వెళ్ళి ఈసారి అవుతుంది అదేలా చెప్పగలం, మళ్ళీ వెళ్ళి ఈసారి అవుతుంది. ఈసారి వెళ్ళంగానే నేనే పిలిచేశారు మళ్ళా ఏం చేద్దా. మరి అలాంటి దృష్టి ఉందని మదర్ దేవుల్లో ఏమని సరత్నం. అరవింద మహర్షి చిత్తపడడం అంటే మాస్టర్ గారు చాలా గౌరవం ఉండేది. అంటే ఎవరిని గౌరవించాలి, ఎవరిని ప్రపంచం గౌరవిస్తుందని ఆయన గౌరవించేవారు. కానీ తెలిసిన వాళ్ళైతే గౌరవించారు, తెలియని వాళ్ళైతే అంతే సార్. ఎంత బాగా వేషం వేసుకున్నా లోపల చూసే కాదు దాని పద్ధతి. ఇది బంగారు రంగు కిరణములచే సృష్టి కారణమైన వీర్యమును, ఇది ఇంకో అంశం అయిపోయింది. అది ఇది మనకి జ్ఞానమును యోగముతో సమన్వయించి నిత్య జీవితం నిర్వర్తించుకోవడమే నిత్య జీవన యోగ విధానం. యోగా అండ్ డైలీ లైఫ్, యోగా అండ్ డైలీ లైఫ్ అంటూ ఉంటారు కదా ఇంగ్లీష్లో. దానికోసం ఎన్ని రాసుకున్నా ఒకటే నీకు తెలిసింది ఆచరణలో పెట్ట. నీకు తెలిసింది నువ్వు ఆచరణలో పెట్ట అంతే. అలా పెడుతూ ఉంటే ఇంకా తెలుస్తూ ఉంటాయి. ఆచరణలో పెడుతూ ఉంటే తెలుస్తూ ఉంటాయి. ఎందుకని వీడు ఆచరణలో పెడతాడు అనేటువంటిది ప్రకృతికి నమ్మకం కలిగితే ఇంకా తెలియజేస్తూ ఉంటుంది, ఇంకా తెలియజేస్తూ ఉంటుంది, ఇంకా ఎంతైనా తెలియజేస్తుంది. అందుచేత ఆ విధంగా నిర్వర్తించుకోవడం అనేది చేయాల్సి మనం. ఏమైంది, ఈ చేతస్సుకులకి అంతరా నిండి ఉన్నటువంటి దైవం గురించి చెప్తూ వస్తున్నాడు కదా బ్రహ్మదేవుడు. ఈయన వీళ్ళ ద్వారా అనగా జీవులందరూ కూడా ప్రపంచానంతా చూస్తుంటారు. అందుకని వీళ్ళకి ఎక్కడ చూసినా దైవమే కనబడేటువంటి స్థితితో వీళ్ళుంటే వీళ్ళు న్యూట్రల్గా ఉంటారు. వీరి నుంచి చూసేవాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు డిస్టర్బ్ అయిపోకల, ఏ జీవిలో ఉన్నా ఆ జీవి ప్రవర్తన బట్టి డిస్టర్బ్ అయిపోకల ఇంద్రియ ప్రజ్ఞ. మనకి నచ్చినట్టుగా ఎవరన్నా ఉంటే మనం చాలా డిస్టర్బ్ అయిపోతాం. ఇంద్రియ ప్రజ్ఞలు డిస్టర్బ్ అయిపోతే మనకి సరిగ్గా కనిపించో వినిపించో రుచి అన్నీ పాడైపోతాయి కదా. అందుకని ఇంద్రియ ప్రజ్ఞల వరకు బాగా కిందకి దిగివస్తున్నటువంటి దివ్య ప్రజ్ఞ, మనసు కన్నా ఇంకా దిగివస్తున్నటువంటి ప్రజ్ఞ మనసు పైన బుద్ధి కదా. సో బుద్ధిలోకాల్లో ఉండడం సులభం, మనోలోకాల్లో ఉంటాం ఇంకొంచెం కష్టం. ఇది దైవీ ప్రజ్ఞలకు. ఇంద్రియ లోకాల్లో ఉంటాం మరీ కష్టం. అందుకని వీళ్ళకి ఇట్లా వచ్చి వాళ్ళందరూ వాళ్ళుగా బోధలు అడగకుండా చేసేస్తున్నారు. అంటే అది మ్యాటర్ ఆఫ్ కాస్ట్. చూడండి, ఊరు వెళ్ళేవాడికి వాడికి అన్నీ తెలిసినా అమెరికా వెళ్ళే పిల్లవాడికి మనకేం తెలియకపోయినా వాడికి ఏమో చెప్పేస్తూ ఉంటాం కదా. అలా వాడు పాపం వింటూ ఉంటాడు, సరే పెద్దవాడు చెప్తున్నారు. ఇక్కడ దిగా చెప్పేవాళ్ళు తెలిసినవాడు, వినేవాళ్ళు తెలిసినవాళ్ళు. మరి ఎవరి కోసం చెప్తున్నారండి? మన కోసం చెప్తున్నారు. మన ఇంద్రియాలను సరే చూస్తూ ఉంటాం కదా. ప్రత్యేకతలు ఎట్లా చూస్తున్నారు దైవాన్ని బాహ్య ప్రపంచంలో? అట్లా నువ్వు కూడా చూడగలవేమో చూసుకోవడానికి మనకి ఇచ్చారు. అంచేత బంగారు రంగు కిరణములచే సృష్టి కారణమైన వీర్యమును సూర్యరశ్మిగా వెదజల్లు నీకు నమస్కారము అని. ఇంకోటి ఇప్పుడు పొద్దున్నే మనకి తూర్పున స్థానికంగా ప్రతి వారిని బంగారు కిరణాలు స్పృశిస్తాయి. అందుకనే సంస్కారం గల భారతీయుడు ఏం చేయాలంటే పొద్దునే సూర్యుడి కన్నా ముందే లేచి శుచి అయ్యి ఆ కిరణాలు తన ఛాతి మీద పడేట్లుగా, చొక్కా విప్పు కూర్చుంటారా చొక్కా వేసి కూర్చుంటారా అది కాదు ముఖ్యం. ఆ కిరణాలు తన కళ్ళలో పడాలి, తన ఒంటి మీద పడాలి. అలా పెడితే మనకి బలం బాగా వస్తుంది. ఆ కిరణాలు రెండు ఉన్నాయి, ప్రాణశక్తి ఉంది, ఆ కిరణాల్లో జ్ఞానం ఉంది, ఆ కిరణాల్లో వీర్యం ఉంది. బంగారు కిరణాలు. అందుకని అమ్మవారు కూడా ఆ శ్లోకంలో మొట్టమొదటి మనం సూక్తంలో హిరణ్యవర్ణాభహరిణి తర్వాత రజతస్రజం తర్వాత వెండి వెండి వెలుగు. వెండి వెలుగు భరించడం కష్టం, బంగారు వెలుగు భరించడం సులభం. అందుకనే పొద్దునే శుచి అయి తూర్పున మనం నుంచి వచ్చేటువంటి బంగారు కాంతి మన మీద పడేట్లుగా మన భారతీయ జీవన విధానంలోనే ఉంది. ఆయుర్వేదంలో ప్రత్యేకించి చెప్తారు, అలా చేస్తే మన ప్రాణ ప్రవృత్తులు చాలా చక్కగా అవి వారి ఎందుకంటే రుగ్మతలు అనేది సరిదిద్దబడుతూ ఉంటాయి. ఎందుకంటే మనలో ఉండేటువంటి వైటల్ బాడీ అనే ప్రాణమయ శరీరము చక్కగా ప్రచోదనం అవుతుంది ఆ కిరణాల వల్ల. అది మన అదృష్టం. మనకి ఆల్మోస్ట్ డైలీ ఈ బంగారు కిరణాలు చూసే అవకాశం ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి ఎప్పుడో కానీ సూర్యుడు కనపడ్డు కనపడినా ఉదయమే కనపడాలని ఎక్కడ వీల్లేదు, అవకాశం లేదు. ట్రాపిక్స్లోనే కనిపిస్తుంది. అందుకనే ట్రాపికల్ బెల్ట్ ఆన్ ఎర్త్ ఇస్ కన్సిడర్డ్ టు బి ది గోల్డెన్ బెల్ట్ ఆఫ్ ది ఎర్త్. గోల్డెన్ బెల్ట్ మనకు తెలుసో తెలియక మనం గోల్డెన్ బెల్ట్లో ఉన్నాం. అలాంటిదే కాలిఫోర్నియా కూడా, న్యూయార్క్ లాంటిది కాదు, ఈ దక్షిణ అమెరికా దేశాలు లాంటిది కాదు. బ్రెజిల్లో ఉంటుంది మళ్ళీ గోల్డెన్ లైన్. ఇదే మనకి మకర రేఖ, కర్కాటక రేఖ, భూమధ్య రేఖ, ఆ మధ్య ఉండే భూమికి ఉండేటువంటి పొందేటువంటి ప్రాణశక్తి మిగతా భూభాగం పొందదు. మనకి ఎలాగో అదృష్టంగా లభించింది కాబట్టి దానికి మర్చిపోకుండా నమస్కారం చేసుకోవాలి. రుద్రమూర్తి అయి అశేష జీవ సాధకునకు నమస్కారం. రుద్రమూర్తి అయిన అశేష జీవ సాధకులు, ఈ జీవులందరూ గట్టే కారంట ఉంటాటండి శివుడు. ఇప్పుడు అదే కదా మనకి పరమ గురువుల ఆకాంక్ష కూడా, అందరూ బాగుపడాలి, అందరూ బాగుపడాలి. ఇట్లా మన ఉన్నతి మన బాగు అనునిత్యం కోరుకునే వాళ్ళలో ముఖ్యమైన వాడు ఎవడే అంటే మనకు మూలమైన వాడే. మనకు మూలమైన వాడే అంటే అతను ఎప్పుడూ మన యొక్క శ్రేయస్సు, మన యొక్క వృద్ధి, మన యొక్క అంటే అన్ని విధాలా మనం ఏ విధంగా వృద్ధి చెందాలా అని తపనపడుతూ ఉంటాట లోపల శివస్వరూపంగా. అది మనకి అతను ఉండబట్టి మనం ఉన్నాం. అంచేత కనీస కృతజ్ఞత భావం అది. ఎప్పుడు నేను బాగుపడాలని కోరుకుంటావు కదా, నాకు బాగుపడే బుద్ధిని ఇవ్వని అడగాలి. బాగుపడే బుద్ధి అనేటువంటిది మళ్ళీ విష్ణువు కదా. అంచేత ఆ ప్రజ్ఞ కలిగించమనేటువంటి వాడికి నమస్కారము అంటున్నాడు. శూన్యమని భ్రమపడు తత్వమును, శూన్యమని భ్రమపడు తత్వమును సృష్టిగా వర్తింపజేయువానికి నమస్కారం. ఏం లేనట్టుగా ఉండే దాంట్లో అన్నీ పుట్టుకొస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఆకాశంలో ఏముందనిపిస్తుంది, ఏం లేదనిపిస్తుంది. దాని నుంచే వాయువు, దాని నుంచే అగ్ని, దాని నుంచే జలము, దాని నుంచే పృథ్వీ. అలాగే మనం కూడా నేను నేను ఉంటాం కదా, అది ఏ పదార్థము కాదు. కానీ అది ఆధారంగా మూడు గుణములు పుట్టి, అది ఆధారంగా ప్రజ్ఞ పుట్టి, ప్రజ్ఞ ఆధారంగా మూడు గుణములు పుట్టి, మూడు గుణముల ఆధారంగా పంచభూతములు, పంచేంద్రియములు, కర్మేంద్రియములు, తన్మాత్రలు ఇవన్నీ పుట్టి రూపంతో ఏర్పడింది. అందుకని ఏమి లేనట్టుగా కనబడితే అక్కడ ఏం లేదనుకోకూడదు. అది ఆయన ఒరిజినల్ స్టేట్, ఒరిజినల్ స్టేట్. అందుకనే మనకేం చెప్తారంటే ఈ సీమింగ్ నథింగ్నెస్ నుంచి అపరెంట్ సంథింగ్ హ్యాస్ కమ్ అంటుంది మేడం గారు. ఫ్రమ్ సీమింగ్ నథింగ్నెస్ అపరెంట్ సంథింగ్ హ్యాస్ కమ్. ఈ కనబడుతున్నదంతా, ఏర్పడినంతా కూడా మారిపోతూ ఉంటుంది. ఈ ఏర్పడేదానికి మూలంగా ఉంటుంది అది ఎప్పుడు. మనం ఈశ్వరుడి నుంచి ఏర్పడినటువంటి జీవులం ఎప్పుడు ఉంటాం. ఎందుకంటే ఈశ్వరుడు శాశ్వతుడు కాబట్టి మనం శాశ్వత. మన నుంచి మన ప్రజ్ఞ, దానికి మూడు గుణాలు, ఐదు భూతాలు, ఐదు ఇంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు ప్రాణాలు, ఇట్లా తిత్తి ఏర్పడిపోతుంది. ఇది పోతూ ఉంటుంది, ఏర్పడింది పోతూ ఉంటుంది. కానీ ఈ ఏర్పడక ముందు మనం ఎట్లా ఉన్నా, తల్లి గడపలో ఉన్నప్పుడు అసలు ముందు తండ్రి నుంచి తల్లిలోకి దిగొచ్చినప్పుడు ఎట్లా దిగొచ్చా, ఒక చిన్న సూక్ష్మమైనటువంటి అగ్నికణంలాగా దిగొస్తా. దిగొస్తే దాని చుట్టూ కట్టుకుంటాయి, ముందు జలం కట్టుకుని బుడగలాగా ఏర్పడతాం. ఇంకా బుడగలోంచి రాలా క్రమంగా రకరకాల మార్పులు జరిగి ఇంత ఇంత శరీరాలు ఏర్పడిపోతూ ఉంటాయి కదా. ఇవన్నీ మారిపోతూ నువ్వు నీ నిజరూపేది. ఒక అణు ఓకే, నేను ఇది నేను అదే అని మన అర్థంలో చూసుకుంటూ ఉంటా కదా. ఇదంతా ఊరికే ఉబ్బు బా. అందుకే మనకి చెప్తుంటారు బుడగలాంటిదని కదా, బూర లాంటిది అంటారు. ఇప్పుడు బూరలో గాలి వేసేసి ఏముందని బూర లేదుగా. కానీ బూర కనీసం తిత్తేనే ఉంటుంది కదా. అట్లా చివరికి ఇది ఎలాగే అయిపోతుంది, దీన్ని తీసుకెళ్ళి కాల్ చేస్తారు, అంతా పూర్తి చేస్తారు. కానీ నువ్వు ఉంటావు. అందుకని మనం కానీ అంటే ఆత్మతత్వం తెలిస్తే ఈశ్వరతత్వం తెలుస్తుంది, ఈశ్వరతత్వం తెలిస్తే ఆత్మతత్వం తెలుస్తుంది. ఎందుకంటే ఆ తానలో ముఖ్యం మనం. మాస్టర్ గారు ఆ మాట ఎక్కువ వాడేవారు, ఆ తానలో ముక్కలేనే మనం అంతా అనేవారు. పూర్వం మనకి తానలు ఉండేవి, అటువాడు కొలబద్ద వేసేసి కత్తిరేసి పర్రం చెప్పేసి ఇచ్చేసాడు పుట్టుకోరే కదా. అంచేత మనకి ఆ తానలో ముక్కలే ఒకటే తాను. ఆ తానికి నుంచి ఇది నేను, దానికి రూపం లేదు నీకు లేదు. ఉందనుకుంటే ఉంది, ఉందే ఉన్న రూపం మారిపోతూ. మన ఫోటోలు చూసుకుంటే మనకు తెలియదు, ఒకటే మురిసిపోతూ ఉంటాం. 15-20 ఏళ్ల క్రితం ఫోటో చూసి 5 ఏళ్ల ఫోటో తీసుకున్నావు అనుకోండి, చిన్నప్పటిది నువ్వే మురిసిపోతూ ఉంటావు. ఇప్పుడు లేదు అట్లా లేదు. ఇంకో 10 ఏళ్ళు పోతే ఉండదే అవసరం కదా. ఈ రూపం ఏర్పడటం అది అది అదేమో పెరగటం, అది తరగటం, అది కృషించడం, అది అదృశ్యమైపోవడం జరుగుతూ ఉంటుంది. ఏది ఆధారంగా జరుగుతుంది, ఏది ఆధారంగా జరుగుతుంది అది ఇక్కడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, శూన్యమని భ్రమపడు తత్వమును, శూన్యమని భ్రమపడు తత్వమును సృష్టిగా వర్తింపజేయవానికి నమస్కారం. మనం దిగొచ్చినప్పుడు చెప్పే కదా, చిన్న కణంలాగా దిగొచ్చి చిన్న బుడగ అవుతాం. ఆ బుడగ కొంచెం బురదలే, ఓ బురద బుణగాగా ఉంటుంది. ఇప్పుడు డాక్టర్లు అడిగితే బాగా చెప్తారు, 3 నెలల నుంచి అది ఎలా పెరుగుకొచ్చి ఆ తర్వాత అది లోపల నుంచి బయటకు వచ్చినా కూడా పెరుగుతూ ఉంటుంది మనం కదా. ఇలా పెరిగి పెరిగి ఇలా తయారైపోతాం. అసలు ఎంత కాకముందు ఎట్లా ఉన్నా దాన్నే మనకేం చెప్పారంటే పూర్వకాలంలో స్మృతి అన్నారు. స్మృతి వెనక్కెళ్ళు అంటే నువ్వు పుట్టినప్పుడు బొమ్మ తీసుకో. ఇంకా వీలుంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏమన్నా ఫోటో తీస్తుంటే అంటే ఎక్స్రే తీస్తారు కదా పెరుగుతుందో లేదో చూడటానికి, అవి తీసుకో. అది చూస్తే దానికి నీకు అసలు ఏం పోలేదు. అది కూడా ఏర్పడటానికి మీరు ఎక్కడికైనా ఓ జువాలజీ ల్యాబ్కి వెళ్ళినా ఎగ్జిబిషన్కి వెళ్ళినా వాళ్ళు చూపిస్తారు ఇది మూడో నెల అని. అంతవరకు అసలు పెద్ద కనబడటానికి కూడా ఏముండదు, చిన్న సెల్లాగా. మరి అది ఇంత అయిపోయింది. శూన్యం నుంచి ఇదంతా ఏర్పడిందంటే ఎట్లా నమ్మకం ఉండి అంటారు. ఏర్పడేది దేని నుంచి అయితే ఇది ఏర్పడుతుంది, శూన్యం అయితే ఎట్లా ఏర్పడుతుంది నుంచి దేని నుంచి ఏర్పడుతుందో అది శూన్యమైతే ఇదంతా ఎట్లా ఏర్పడుతుంది. శూన్యం కాదు అది, పూర్ణం. తెలియకపోతే శూన్యం, తెలిస్తే పూర్ణం. అదే అంతా దాంట్లోంచి ఇవన్నీ వచ్చేస్తాయి, మళ్ళీ దాంట్లోకి ఇవన్నీ వెళ్ళిపోతాయి. అందుకని పూర్ణాన్ని శూన్యంగా చూసుకుంటూ ఉంటాం మనం. ఎందుకని మనకి రూపాలు బాగా అలవాటైపోయినాయి, ఇంద్రియాలతో ప్రపంచాన్ని చూడటం అలవాటైపోయింది. ఇక బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు, ఒరే ఇంతలా కనిపిస్తున్నా దీనికి మూలాన్ని చూస్తూ ఉన్నది. గజేంద్ర పద్యం కూడా అదే కదండి, ఎవరిచే జనించు జగము, ఎవరి లోపల నుండు లీనమై ఎవరి ఎందుడిందు. ఎందుకు మళ్ళీ ఎందుకు కలిసిపోతుంది, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వమున్ తానే అయిన వాడెవ్వడు, అట్టి ఈశ్వరునే అది ఆత్మభవం ఈశ్వరునే శరణంబు వేడుదా. అంతేగాని విష్ణుమూర్తిని పిలవరా గజేంద్రుడు తెలుసా. మొత్తం మీరు పద్యాలను చదువుకుంటే ఇప్పుడు శుక్రుడు ప్రార్థన చదివేవాడా అదే తత్వం. తత్వార్థినై మొక్కేదన్ తత్వార్థినై మొక్కేదన్ తత్వార్థినై మొక్కేదన్ అంటాడు. తత్వంలో ఉండేవాడికి మతం లేదండి, మతంలో ఉండేవాడికి తత్వంలోకి రాలేడు వాడు. అందుకే సత్యం ఎప్పుడు మతం కన్నా చాలా పెద్దది. మతం అంటే ఒక 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 భావం కదా అని చేత ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇలాంటి వాక్యాలు మీకు దాటిస్తే ఉపయోగం. దీని మీద ఆవిడ ప్రోయం అని మేడం బ్లావెట్స్కి రాసిందండి, సీక్రెట్ డాక్టర్ల 30 పేజీలు. అంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్ మీరు ఎక్కడ చూడరు, అంత పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ కూడా మీరు ఏ భాషలో చూడరు. అలా వాళ్ళు ఆయన డిక్టేట్ చేశారు ఆవిడ ప్రోయం అని ఉంటుంది. ఏం లేదనేది ఎట్లా ఉంటుంది అనేది వర్ణించడం అంటే సామాన్యం 30 పేజెస్ ప్రోయం. ఎన్నిసార్లు చదువుకున్నా అంతే, ఆవిడ కాళ్ళకి దండం పెడదాం అనిపిస్తుంది తప్ప ఆ ఎక్స్ప్రెషన్స్ రావు. అది ఇక్కడ చెప్తున్నారు, శూన్యమని భ్రమపడు తత్వమును సృష్టిగా వర్తింపు చేయవారికి నమస్కారం. మనకి ఏం లేకపోతే ఏం లేదేంటి, ఏం లేదేంటి, ఏం లేకపోతే అంత అక్కడే ఉంది. నువ్వు ఏం లేదనుకున్న చోటే అంటావు. అందుకనే వాట్ ఈజ్ స్పేస్ అంటే ది ఇంటర్వెల్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ అన్నారు. రెండు కనపడే విషయాల మధ్య ఉండేటువంటిది స్పేస్. ఇద్దరు కూర్చో కదా, వాళ్ళిద్దరి మధ్య ఏం లేదన్నట్టుగా ఉంటుంది, అదే స్పేస్, అదే దైవం. వాళ్ళ లోపల ఉంటుంది, వాళ్ళ బయట ఉంటుంది. ఇలా చూడగలిగిన వాళ్ళకి ఋషి దృష్టి వస్తుంది, ఇలా చూడలేని వాళ్ళకి రూపాలు చూడటమే మిగతా. చీకట్లో చూస్తారు కదండి ఋషులు, చీకట్లో చూస్తారు. మన చీకట్లో ఏం లేదు అనుకోకూడదు. మనం ఉందంటే తేలుందేమో బాగుందేమో అనుకుంటాం, అంటే మనకి అంతకుమించి మన జ్ఞానం లేదు. ఏమీ లేనిదాన్ని చూడటం కోసమే రాత్రిపూట మేలుకుని ఉండాలి. ఒక రకమైన బ్లూయిష్ వైలెట్ కాంతి ఉంటుందండి. ఈ ఊళ్ళో ఉంటే ఏం కనబడదు, మన ఎలక్ట్రికల్ దీపాల రిఫ్లెక్షన్ తప్ప. ఊరు బయటికి వెళ్ళిపోతే దీపాలు లేని చోటుకి వెళ్ళిపోతే ఏమీ లేనేది ఎంత అందంగా ఉంటుందో తెలిస్తే అప్పుడు కృష్ణుని యొక్క ఛాయ, రాముని యొక్క ఛాయ అంటే ఎందుకలా వర్ణించారో ఋషులు తెలుస్తుంది. అయితే మనం పూసేటువంటి పూతం తప్ప మనకేం తెలియదు. ఇట్ ఈస్ సో ట్రాన్స్పరెంట్ బ్లూయిష్ వైట్, బ్లూయిష్ వయలెట్ అలా ఉంటుంది. సరే అంతర్దా పెద్దాం. ఎవని కర్మస్వరూపమే వానికి మృత్యువుగా ఏర్పరచు విరాట్ పురుష మూర్తికి నమస్కారం. బాగుంది కదా. ఎవని కర్మస్వరూపమే వానికి మృత్యువుగా ఏర్పరచు విరాట్ పురుష మూర్తికి నమస్కారము. అలా ఉంది అంటే మనం చేసిన దాన్ని బట్టి మన మృత్యు. ఎవరైనా చేసుకున్న వారికి చేసుకున్నది మహాదేవ అంటాం కదా. అందుకని మంచివారి మంచిదనం మరణంలో చూడమంటారు. ఇది అనాయాస మరణం, దినాదైన్య జీవనం ఇలాంటి మళ్ళీ మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఇది ఇప్పుడు చెప్పాను ఎందుకంటే ఇదేది టైం కదా. అందుచేత మన కర్మస్వరూపమే మనకి మన మృత్యుస్వరూపం అని గుర్తుంది. ఇది తెలిసిన వాడు దేహం వదిలేస్తారని చెప్తారు కదా, తెలియని వాడు చచ్చిపోతారని చెప్తారు. దేనివల్ల తెలుస్తుంది? చేసే పనులు బట్టి. నీకెంత తెలిసలేదు కాదు, నువ్వెంత తెలిసింది తీసుకొచ్చావు ఆచరణ. నీకు తెలిసింది నువ్వెంత ఆచరణలో పెట్టావు అనే దాన్ని బట్టి నీ క్వాలిటీ ఆఫ్ యువర్ యాక్షన్ ఉంటుంది, దాన్ని బట్టి నీ డిపార్చర్ ఉంటుంది. దాని గురించి వచ్చే క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతో నయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.